పునః మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ సంగతులు ఎంత ఉపయోగపడతాయో అనేది వేదాలు అర్థం చేసుకోవటానికి ఇవాళ పుస్తక సంస్కారంలోనే మొదటి రుక్కులోనే అర్థమైంది నాకు. మూడు పదాలు ఆ రుక్కులో వాడినప్పుడు విశ్వకర్మ అంటే ఏంటో అర్థమైంది కదా. మనం ఇవాళ పొద్దున మనం చదువుకున్నది ఏంటి అంటే విశ్వకర్మ అంటే సూర్యుడి యొక్క అనంతమైనటువంటి వెలుగు కిరణాలను ఏడు విభాగములుగా చేసేవాడు విశ్వకర్మ. అలాగే సమవర్తుడు అన్నాం అంటే సూర్యుడు సౌఖ్య యొక్క పుత్రుడు. అలాగే త్వష అనే నక్షత్రము ఇవాళ మనం దాని గురించి చదువుకుంటాం. అలాగే చంద్రుడి గురించి చెప్తో రెండు మూడు పాయింట్స్ చెప్పి ఇచ్చాక మధ్యాహ్నం కొన్ని చెప్పి ఉన్నాను. కానీ కొంతమంది మధ్యాహ్నం ఇక్కడ లేరు కనుక వాళ్ల సౌలభ్యం కోసం కొన్ని పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను. చంద్రుడు నిజానికి మన సౌర కుటుంబములోని గ్రహము కాదు. రెండో పాయింట్, చంద్రుడిలోంచి మనకి వచ్చేటటువంటి కిరణాలు వాస్తవికంగా సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ప్రతిబింబము కాదు. మూడోది, బ్రహ్మాండీయ తలములో అంటే ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవాలి అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ లో అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ లో కాస్మిక్ లెవెల్స్ లో ఏ యజ్ఞ విధానము ద్వారా అవుతే ఋషులందరూ కూడా సోమరసము అనేటటువంటి అనంతమైనటువంటి శక్తి ధారలను భూమి మీదకి అవతరింప చేయగలిగేవారు ఆ సోమ తత్వము భూమండలంలో సౌర కుటుంబంలో రెండు రకాలుగా ప్రతిబింబిస్తుంది. ఒకటి చంద్రుడి ద్వారా, రెండోది నెప్ట్యూన్ ద్వారా అంటే ఇంద్రుడు ద్వారా. ఇంద్రుడు అని ఇంకో గ్రహం ఉంది. నెప్ట్యూన్ నుంచి వచ్చేటటువంటి కిరణాలు చంద్రుడి ద్వారా మనకి వచ్చేటటువంటి కిరణాలు ఈ రెండు కిరణాల సంయోగము ఆధ్యాత్మిక జగత్తులో చాలా అరుదైనటువంటి సంఘటనకి దారితీస్తుంది. చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు భౌతిక జీవితంలో ఏర్పడేటటువంటి సృష్టి కార్యక్రమాలన్నీ కూడా భౌతిక జీవితంలో ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక ద్విజత్వము తిరిగి మళ్ళా పుట్టుట అనేది ఉపనయన సంస్కారం తర్వాత జరిగేటటువంటి ఈ సంస్కారము నెప్ట్యూన్ ఇంద్రగ్రహము ద్వారా ఇవ్వబడుతుంది. ఆ ఇంద్రగ్రహము యొక్క చిన్నటి దగ్గరి సంబంధము మన భూమధ్యములో ఉన్నది. అందుకోసమే శివుడి మీద కానీ రాజరాజేశ్వరి దేవు మీద కానీ ఇంకా ఏ ఇతర దేవతల మీదైనా సరే మీరు చంద్రబింబాన్ని కానీ చూస్తే ఈ చంద్రుడు అని అనుకోకండి. ఈ చంద్రుడి గురించి వాళ్ళు చెప్పటం లేదు, వాళ్ళు ఆ చంద్రుడి గురించి చెప్తున్నాడు. ఏ చంద్రుడి గురించి చెప్తున్నారు అంటే ఏదైతే ఈ కాలంలో నెప్ట్యూన్ ఇంద్రుడు అనే గ్రహం ద్వారా చెప్పుకుంటున్నామో ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని చెప్పుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి చాలా కామన్ అవసరం మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ చాలా మందికి 10 మందిలో వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే తెలిసినా కూడా చెప్పడానికి భయపడతారు. చాలా మందికి ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఇది పోగొట్టుకోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఉంది. మీరు కష్టపడి చేయక్కర్లేదు. దానికోసం మంగళవారం నాడు సూర్యోదయ కిరణాలలో కుజగ్రహం యొక్క విశిష్టమైనటువంటి శక్తిధారలు భూమి మీదకి చేరతాయి. మంగళవారం నాడు సూర్యోదయ కాలంలో ఆనాడు మీరు పంచాంగం చూసుకోవాలి. సూర్యోదయం కరెక్ట్ గా ఎన్ని గంటలకు అవుతుందో ఆ టైం ప్రకారము మీరు చేసుకోవాలి తప్ప సూర్యోదయం అంటే సూర్యోదయం అనుకోవడానికి వీలు లేదు. అంటే ఉదాహరణకి సూర్యోదయము 6:10 అవుతోంది అని పంచాంగంలో చెప్పాడనుకోండి, దానికి 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత అంటే 6:05 నుంచి 6:15 వరకు ఏ విశిష్టమైనటువంటి ఆ గ్రహపు శక్తి ధారలు భూమి మీదకి ప్రసరింపజేయబడుతూ ఉంటాయి. 10 నిమిషాల కాలం మాత్రమే గుర్తుంచుకోండి, అంతకంటే ఎక్కువ ఉండదు. సాధారణంగా అటువంటి టైంలో అందరం పడుకుని ఉంటాం 6:10, 6:30 అలాంటప్పుడు, లేకపోతే ప్రత్యేకంగా ఇతరుల పనులు కాఫీ తాగుతూనే ఏదో చేస్తూ ఉన్నాం కరెక్ట్ గా ఆ టైంకి. కానీ ఈ కుజగ్రహ ప్రభావాన్ని ఇలాగే మిగతా రోజులకు కూడా వర్తింపజేసుకోండి. కుజుడు గురించి నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమస్యని చాలా మంది మా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, కానీ నేను వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఇది. కానీ ఇక్కడ చెప్తున్నాను నేను అది, అదేంటి అంటే ఈ 10 నిమిషాల కాలము అంటే సూర్యోదయం జరిగేటువంటి సమయానికి 5 నిమిషాల ముందు 5 నిమిషాలు వెనకాతల కనుక కళ్ళు మూసుకు కూర్చుని కాషాయ రంగు వర్ణాన్ని కనుక ఊహించుకోగలిగితే 7 రోజుల్లో పోతుంది అని శాస్త్రాలు చెప్తున్నారు. మీకు సబ్జెక్ట్ తెలిసి విషయము పూర్తి అవగాహన అయి ఉండి కేవలము మాట్లాడలేని అశక్తత వల్లనే కనుక మీరు మాట్లాడలేకపోతే సమానంగా 7 రోజుల్లో దీని ఫలితాలు మీరు చూడొచ్చు, చేసి చూసుకోండి. శాస్త్రంలో చెప్పిన పద్ధతి అది. అంతే కుజగ్రహం గురించి తెలుసుకునేటటువంటి ఫస్ట్ పాయింట్ అదే, శక్తి సాహసము ఈ రెండు ఎవరికి కావాలో వాళ్ళు ప్రతి వారము మంగళవారం నాడు ఈ సాధన చేసుకునవచ్చును. ఇంకోటి మన ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించినటువంటి వ్యక్తులకి శంభాల అనేటటువంటి పేరు చాలా విచిత్రమైనటువంటి స్పందన కలగజేస్తుంది. అదేదో తెలిసినటువంటి చిరకాలంగా పరిచయమైనటువంటి శబ్దంలాగా అనిపిస్తుంది మొదటిసారి విన్నా. అదో రకమైన తపన, అది ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. నిజానికి ఈ ఊరు శంభాల అనేటటువంటి ఊరు భౌతిక జగత్తులో లేదు, సూక్ష్మ జగత్తులో ఉంది. గత 100 సంవత్సరాలుగా కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే 1875 సంవత్సరం నుంచి పృథ్వీ గ్రహాన్ని మన సౌర కుటుంబాన్ని పరిపాలించేటటువంటి ఋషులు, వాళ్ళని సాధారణంగా మనము సప్త ఋషులు అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఈ ఋషులందరి క్రియాకలాపాలు దేనికి ఉపయోగిస్తున్నాయి అంటే, ఈ శంభాల అనేటటువంటి గ్రామము ఏదైతే సూక్ష్మ జగత్తులో ఉన్నదో దాన్ని ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా భూమండలంలోకి తిప్పేసి పృథ్వీ మీదకి తిప్పేసి దానిని అందరూ చూడగలిగే స్థాయికి తీసుకురావాలి అనేటటువంటి కోరిక ఈ కుజగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. ఇదొక పాయింట్ సాధకులు గుర్తుంచుకోండి. ఎలా చేయబడుతుంది ఇది అంటే, కుజుడు వరుణుడితో కలిసినప్పుడు, నెప్ట్యూన్ అంటే ఇంద్ర గ్రహము అని చెప్పుకున్నాం కదా, వరుణుడు అంటే యురేనస్ గ్రహము, యురేనస్ గ్రహము యొక్క శక్తిధారలతో కుజగ్రహము యొక్క శక్తిధారలు సంయోగం చెందే చోట శంభాల గ్రామము ఏర్పడుతుంది అని ఈ శాస్త్రం చెప్తోంది. ఈ శాస్త్రం ఎలా చెప్తుంది అంటే, ఇటువైపు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది, అటువైపు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది కనుక ఈ రోడ్డు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఈ కళ్యాణ మండపం ఉంది అని ఎంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నామో అంతే ఖచ్చితంగా మీరు ఈ పద జాలాన్ని కనుక అర్థం చేసుకుంటే సులభంగా శంభాలాన్ని మీరు గుర్తించవచ్చు, శంభాలాకి మీరు వెళ్ళవచ్చు అని పుస్తకంలో రాస్తుంది. నాకు తెలీదు అదేంటి అంటే, కుజుడు యొక్క శక్తిధారలు, యురేనస్ గ్రహం యొక్క శక్తిధారలు భూమి మీద ఎక్కడ కలుస్తున్నాయో గుర్తించడానికి ప్రయత్నం చేయండి. దీనికి పెద్ద ఎక్కువ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం అక్కర్లేదు, కానీ కొంచెం ఖగోళ శాస్త్ర జ్ఞానం కావాలి. రాత్రి మనం పైకెత్తి చూసినప్పుడు తల కుజుడు ఎక్కడున్నాడో యురేనస్ ఎక్కడున్నాడో కనుక గుర్తించగలిగితే అవి రెండు భూమి మీద ఎక్కడ కలుస్తున్నాయో గుర్తించవచ్చు. ఇంకాస్త తెలివైనటువంటి సాధకుడు ఎవడైనా ఉంటే తల ఆకాశానికి పైకెత్తి చూడక్కర్లేదు, పంచాంగాన్ని తీసి రాశిచక్రంలో ఎన్నో డిగ్రీలో ఆ గ్రహాలు ఉన్నాయో చూసుకుని ఆ డిగ్రీలను పొడిగించేస్తే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తుంది, ఖచ్చితంగా పట్టుకోవచ్చు. పట్టుకోండి, పట్టుకోగలిగిన వారు బాగా పెద్ద కష్ట సాధ్యమైనటువంటి విషయం కాదు. ఈ కుజగ్రహం యొక్క తరంగాలను రంగు ద్వారా పట్టుకోలేని వాళ్ళు, పొద్దున్నే నిద్ర లేచి పట్టుకోలేని వాళ్ళు, శాస్త్రంలో అన్ని రకాల పరిస్థితుల్ని ఊహించుకుని రాస్తారు వాళ్ళు. కొన్ని కారణాల వల్ల నైట్ డ్యూటీలు అవి చేసి వచ్చి పడుకున్నవాడిని, ఏ 4:30 ఎప్పుడో పడుకున్నవాడిని, నువ్వు 6 గంటలే లేస్తే తప్ప నీకు పని జరగదు అంటే అసంభవం. చేత డాక్టర్స్ కూడా ఆల్టర్నేటివ్స్ చెప్తా ఉంటారు, ఒకవేళ ఈ మెడిసిన్ దొరకకపోతే ఇంకో మెడిసిన్ వేసుకోండి అని. కానీ రెండు మెడిసిన్స్ కూడా ఒకేలా పనిచేస్తాయి రోగ నివారణకి. అలాగే కుజగ్రహ శక్తి ధైర్య సాహసాలను మీలో పెంపొందించుకోవటానికి అవసరమైనటువంటి శక్తి మీరు ఇంకో 6 అక్షరాల ద్వారా పొందవచ్చు. ఆ 6 అక్షరాల మంత్రము మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, కానీ దాన్ని మంత్రం కింద చదవకూడదు, మీరు మననం చేసుకోకూడదు. అక్షరాలని వేరు వేరుగా ఉచ్చరించాలి. ష ర వ ణ భ వ శరవణ భవ అనేస్తారు మీరు. అలా అనిస్తే ఆ తరంగాల యొక్క లాభం మీరు పొందలేరు. వేరువేరుగా ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించాలి మీరు. దీనివల్ల కూడా మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఈ ప్రస్తుతం శుక్రగ్రహపు యొక్క కుజగ్రహపు యొక్క మార్చి యొక్క వరుణుడు యురేనస్ యొక్క శక్తిధారలను పూర్తిగా తన చేతిలో ఉంచుకున్నటువంటి వ్యక్తి అగస్త్య మహర్షి. ప్రస్తుతం అతను ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడు. ఇంకా నీలగిరి హిల్స్ ఆంధ్రప్రదేశ్ ఎలా, తమిళనాడు అయితే తమిళనాడులో ఉన్నాడు ఆయన. నీలగిరి హిల్స్ అంటే అదేదో తెలుగు పేరులా ఉంది అనుకున్న ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నా. శ్రీశైలం అది కలుస్తుందా? ఏదైనా సరే, ఇంకొక రహస్యమైనటువంటి సాధకులకి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీశైలంలో ప్రతిరోజు సూర్యోదయ కాలంలో అగస్త్యుడు వచ్చి అక్కడ ఉపాసన చేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి శాస్త్రాల్లో ఒక లైన్ ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియలేదు. మరి ఉపయోగించుకోగలిగితే చూడండి, పట్టుకోదలుచుకుంటే అక్కడ పట్టుకోవచ్చుట అగస్త్యుణ్ణి. ఈ కాలంలో అగస్త్య మహర్షి యొక్క విపరీతమైన ప్రభావం ప్రపంచం అంతటా వ్యాపిస్తోంది. అశ్వానన మహాబుద్ధే లలితా సహస్రనామంలో ఈ అగస్త్యుడు హయానరుడు యొక్క సంవాదమే లలితా సహస్రనామము. కానీ దాని యొక్క ఈ విధమైనటువంటి అప్రోచ్ మనం ఉపయోగించుకోకపోవటం వల్ల లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి బ్రహ్మాండమైన ఫలితాలు మనం పొందలేము. లలితా సహస్రనామంలో ఫలశ్రుతి కనుక మీరు చదివితే ఏవేవేదో రాసేసి ఉంటుంది అక్కడ. అది మరి మనం చదువుతున్నాం కదా, ఆ ఫలితాలు ఎందుకు రాలేదు అంటే ఈ అగస్త్యుల వారు మనకి పలకటం లేదు. ఈ ముందు పట్టేసుకుంటే ఎక్కడున్నాడు? 2 హింట్స్ ఉన్నాయి అగస్త్యుడిని పట్టుకోవడానికి. ష ర వ ణ భ వ అని మీరు ఉచ్చరిస్తే ఆ క్షణంలోనే మీరు అగస్త్యుడి ముందు ఉన్నారు అనే శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది మీకు నచ్చలేకపోతే శ్రీశైలం బస్ ఎక్కేయండి. సూర్యోదయ కాలంలో ఎక్కడో అక్కడ అగస్త్యుడు దొరుకుతాడు అక్కడ. మరి ప్రతి ఉషోదయ కాలంలోనూ పట్టుకోండి అగస్త్యుడు ఎక్కడున్నాడు. ఇది బుధుడు, దీని తర్వాత గ్రహము. బుధుడు గురించి మనం తెలుసుకోవటము అంటే మనలో ఉన్న తెలివితేటల్ని వృద్ధి చేసుకునే మార్గము తెలుసుకొనుట అని అర్థం చేసుకోండి. ముఖ్యంగా పిల్లలు బాగా చదవటం లేదు, పిల్లలకి మార్కులు బాగా రావటం లేదు పక్క ఇంటి వాడి కంటే. కండిషన్ అది, మార్కులు బాగా రావచ్చు, పక్కింటి వాడి కంటే బాగా రావటం లేదు, అది ప్రమాదం. అంచేత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ బుధుడు గురించి నేను చెప్తున్నటువంటి విషయాలు కనుక మీరు జాగ్రత్తగా అమలు పరుచుకోగలిగితే జీవితంలో కొంచెం ఆ ప్రాబ్లం మీకు ఎక్కువగా ఉండకపోవచ్చు. మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. షట్చక్రాలు ఉన్నాయని చెప్తే కొంచెం సాధనలో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మనలో 6 రకాలైన గుణాలు ఉన్నాయని చెప్పుకుంటే పెద్ద కన్ఫ్యూజన్ అవదు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు, ఈ 6 గుణాలే షట్చక్రాలు. అంచేత ఈ 6 రకాలైనటువంటి గుణాల సముదాయమైనటువంటి మానవుడు ఈ 6 గుణాల కింద స్థాయి నుంచి ఈ గుణాలకి విపరీతమైన ఉచ్చ స్థాయి ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే క్రోధం వచ్చిన వాడు కావలసిందేంటి? శాంతము కదా. ఈ విధంగా మిగతా ఆరు గుణాలకు కూడా వాటి వాటి జంటలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా మంది ఒక అపోహలో ఉన్నారు, ఆ అపోహ తొలగించాల్సిన సమయం వచ్చేసిందేమో అనిపిస్తుంది. నిజానికి కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యములు మీలో లేవు, అవి వాటి బదులు శాంతి మీలో ఉంది. కోపం వచ్చినప్పుడు ఆ క్రోధం కనిపిస్తూ ఉంటుంది మీకు, అంటే క్రోధం లేనప్పుడు ఏముందన్నమాట, మీలో శాంతం ఉందనే కదా. కోపం కంటే శాంతంగానే ఎక్కువగా ఉంటారు కనుక మీరు బయట నుంచి వచ్చేదే క్రోధం తప్ప మీలో ఉన్నది శాంతి. అలాగే ఆరు సద్గుణాలు మీలో ఉన్నాయి, దానికోసం మీరు కష్టపడి సాధన చేయకండి. అనవసరంగా ఉన్నది పోగొట్టుకుంటారు, అందుకంటే ఏం లేదు, అది ఉంది మీలో. సహజంగా మీలో ఉన్నటువంటి సద్గుణాలే అవి. ఈ పైన నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి, అవి ఎక్స్ట్రాగా వచ్చింది గుర్తిస్తున్నాం మనం, మన దగ్గర ఉన్నది మనకి గుర్తింపు ఉండదు. అంతకంటే ఏదో కొత్తగా మంచి లక్షణాలు మనం ఏదో అలవాటు చేసుకోవాలి కాబోలు అనే పద్ధతి మన గాయత్రి పరివారంలో లేదు. మనం మంచి వాళ్ళమే, అప్పుడప్పుడు మట్టి అంటుకుంటూ ఉంటుంది కాస్త, దాన్ని చూడు చేసుకుంటూ ఉంటాం. అది బుధగ్రహం యొక్క లక్షణం. అది ఈ బుధగ్రహం యొక్క లక్షణంలో రెండు రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మన శరీరంలో ఎక్కడ జంటలు ఉన్నాయో, అదే చెప్పేప్పుడు ఎక్కడెక్కడ రెండు రెండు ఉన్నాయో అవన్నీ కూడా బుధగ్రహం చేత పరిపాలింపబడతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, రెండు స్వరపేటికలు, ఓకలు కాదు, ఇలాగే ఏవైతే జంటలు ఉన్నాయో మన శరీరంలో, ఆ జంటలన్నింటినీ కూడా బుధగ్రహం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ బుధగ్రహం యొక్క విశిష్టమైనటువంటి పని ఏమిటి అంటే ఉచ్చారణ ఇచ్చుట. కొంతమంది తల్లిదండ్రులకి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా పనికొచ్చు రావచ్చు, జాగ్రత్త అవ్వండి. అది స్వరపేటిక నుంచి శబ్దము బయటికి రావుట అనేటటువంటి సాధన ఈ బుధుడి వల్ల జరుగుతూ ఉంటుంది. అచ్చేత స్వరము సరిగ్గా పలకడపోవటము, సంగీత సాధనలో ఒక స్వరం పలుకుతూ ఉంటే ఇంకో స్వరం పలకటం, ఇది నాకు ఇప్పుడు అర్థం కాదు, మీకేమైనా అర్థం అవుతుందేమో చూడండి. నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు ఉమేష్ అని మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా బాగా పాడేవాడు, చాలా బాగా పాడేవాడు. ఎంత బాగా పాడేవాడు అంటే నేను సెకండ్ షో పిక్చర్కి వెళ్ళి సైకిల్ మీద ఉచ్చిస్తూ ఉండేవాడు. వస్తూ ఉంటే అతను పాటలు పాడుతూ వచ్చేవాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ 30-40 మంది వెనకాల సైకిల్తో పాటు మాతో పాటు వచ్చేవారు ఆ పాట వింటానికి, అదే రాత్రి సెకండ్ షో 1:30కి. అంత బాగా పాడేవాడు. ఒకసారి అతను నన్ను కూర్చోబెట్టాడు, నా అదృష్టమో అతని అదృష్టమో నాకు తెలియదు, కూర్చోబెట్టి రామకృష్ణ నువ్వు కూడా పాట పాడు అన్నాడు. సరే పాడతానన్నాను, పాడతా అంటే అలా అలా పాడటం కాదు, ముందు దానికి స్టెప్స్ ఉన్నాయి, స్వరాలు ఉన్నాయి, ఏదో సరిగా 10 నిమిషాలు అవి ఉన్నాయి, ముందు అవి అనే అన్నాడు. దానికి ఏముంది అనేస్తానన్నాను. సా అనమన్నాడు, నేను సా అన్నాను. రి అనమన్నాడు, రి అన్నాను. నువ్వు సా అంటాం లేదు గా అంటున్నావు అంటాడు, నేను సా అనే అంటున్నాను అంటాను. నాకు అర్థం కాలేదు, ఏంటో ఇప్పటికే అర్థం కాలేదు, మీకు అర్థమైతే అర్థమవుతుందేమో. సరే రి అనమన్నాడు, సరే రి అన్నాను. చచ్చా నువ్వు రి అంటాం లేదు, నువ్వు మా అంటున్నావు అన్నాడు. అదే ఆ స్వర జ్ఞానాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే ఈ స్వర పేటికను ఉపయోగించుకునేటటువంటి విధానం మీకు బాగా బోధపడుతుంది. అందుకనే చెప్పాను ఈ స్వరపేటిక గురించి. ఈ స్వరపేటికలో శబ్దము ఎలా ఉచ్చరించబడుతుందో చూసుకోండి. మామూలుగా సాధకులకి, అంటే ఉచ్చస్థాయి చేరుకోనటువంటి సాధకులకి, మొట్టమొదట స్వరము ఉత్పత్తి అయ్యే స్థానము హృదయము. దీన్ని మళ్ళా ఎనాటమీ వాటిలోకి వెళ్ళకండి, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హృదయం అంటే ఏంటో జర మామూలుగా మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటే స్వరము ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానము హృదయము. హృదయంలోంచి వెళ్ళినటువంటి ఈ మాటలు వోకల్ కార్డ్స్ దగ్గర, వోకల్ కార్డ్స్ కాదండి, కానీ ఆజ్ఞాచక్రంకి ప్రయాణించి అక్కడ ముద్రగా ఏర్పడుతుంది అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ ప్రయాణాన్ని. ఈ ప్రయాణాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడవచ్చు. మీకు హృదయం నుంచి స్పందన పొందినటువంటి మాట్లాడాలి అనేటువంటి కోరిక ఆజ్ఞాచక్రము వరకు వచ్చి ముద్రగా రూపొందుతుందిట. ముద్రగా రూపొందపడినటువంటి ఆజ్ఞాచక్రములో ఉన్నటువంటి ఇంకా శబ్దముగా మారనటువంటి ముద్ర. బుధుని ప్రభావం వల్ల ఆలోచనా తరంగాలుగా మారుతుంది. బుధుని ప్రభావము వల్ల ఆజ్ఞాచక్రములో హృదయము నుంచి వచ్చినటువంటి ముద్ర ఆలోచన తరంగములుగా మారుతుంది. ఆ ఆలోచన తరంగములు స్వరపేదిక వద్దకు వచ్చి శబ్దముగా మారుతుంది. ఇది ఒక ప్రక్రియ. తర్వాత ఎలా చేయాలో చెప్తాను నేను. ఇది వినటానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కానీ చేయటానికి చాలా సులువు. ఎంచేత అంటే మీరు మాట్లాడగలుగుతున్నారు కనుక. ఎంచేత ఆ ప్రక్రియ జరుగుతుందని అర్థం, లేకపోతే మాట్లాడలేరు కదా. వాయువుకి రంగు ఉందా అని నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక టీచర్ అడిగాడు, మీకు కావాల్సి వస్తే లైబ్రరీకి వెళ్ళి రిఫర్ చేయండి అని కూడా అన్నాడు. సరే వెళ్ళాము లైబ్రరీకి. అందరూ పుస్తకాలు తిరిగిస్తున్నాం, ఎక్కడా వాయువుకి రంగు ఉంటుందో ఉండదో రాసి లేదు. తిరిగి వచ్చాం మేము అందరం కూడా. మీరు అంత వెతుక్కోవటం ఎందుకయ్యా, వాయువుకి రంగు ఉంటే ఇక్కడ మీరు చూస్తే వాయువు రంగులో కనిపించేది కదా. మీకు ఏ రంగులు కనిపించడం లేదు అంటేనే అర్థము వాయువుకి రంగు లేదని కదా, దానికి పుస్తకాలు వెతకడం ఎందుకు అన్నాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి తల్లకిందులు చేసేటటువంటి సాధన మీరు చేస్తూనే ఉన్నారు, దానివల్ల ఈ వాక్ ఉత్పత్తి అవుతోంది. అంచేత ఈ వాక్ ఉత్పత్తి అయ్యేటువంటి సాధన ఎంత సింపుల్ గా జరుగుతుందో మనం తర్వాత ఆలోచిద్దాం. సాధకులలో వాక్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, సాధన లేకుండా కేవలము భౌతిక జగత్తులో తన జీవితము కాలము గడిపేటటువంటి వ్యక్తులలో వాక్కు హృదయం నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్లి ఆజ్ఞాచక్రము వద్ద బయట ఉన్నటువంటి బుధగ్రహం యొక్క స్పందనలతో ఆలోచనలుగా రూపుమార్చి అది స్వరపేటిక వద్ద శబ్ద తరంగాలుగా ఉద్భవిస్తుంది. సాధకులలో ముఖ్యంగా గాయత్రి మంత్ర సాధకులలో, అంటే గాయత్రి పరివారం గురించి నేను మాట్లాడటం లేదు. పూర్వకాలంలో రాసినటువంటి పుస్తకం, అప్పటికే గాయత్రి పరివారం లేదు. అంచేత గాయత్రి మంత్ర సాధకులలో తమ గురువుల ద్వారా వచ్చేటటువంటి వాణి తెలుసుకోవాలి అనే దానికి ఈ సాధన ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పబోయే సాధన హృదయం నుంచి కాకుండా సహస్రారం నుంచి ఒక తరంగం బయలుదేరుతుంది. సహస్రారం నుంచి బయలుదేరిన తరంగం మళ్ళా ఆజ్ఞాచక్రానికి వస్తుంది. ఆజ్ఞాచక్రంలో అది ముద్రగా ఏర్పడుతుంది. ఇక్కడ బుధగ్రహం పనిచేయకుండా గురుగ్రహం పనిచేస్తుంది. జూపిటర్ పనిచేసినప్పుడు అది ఆలోచన తరంగాలుగా మారి వాక్కు ద్వారా బహిర్గతమవుతుంది. కన్ఫ్యూజింగ్ గా చెప్పాను కదా. ఇప్పుడు మామూలుగా మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి, ఎంత సింపుల్ గా ఉంటుందో. అందులో ఏం లేదు అసలు. కానీ మా స్టూడెంట్స్ కి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, సైన్స్ అంటే ఏంటి అంటే ఎదుట వాడికి తెలియకుండా తెలిసిన విషయాలు మాట్లాడుట. సైన్స్ అంటే అర్థం అదే. ఇంకేదంటే ఇక్కడ గ్లాస్ లో నీరు పెట్టారు, అందరికీ తెలిసిపోతుంది. H2O పెట్టారు అన్నాను అనుకోండి, చాలా మంది తెలియదు నేను అన్నమాట కదా. అలాగే N రాసి O రాశాను అనుకోండి, రెండు క్యాపిటల్ లెటర్స్. చాలా మంది ఠక్కన ఏం చెప్పిస్తారు అంటే నో అని. కానీ సైంటిస్ట్లు దాన్ని నో అనము. అన్నామంటే మేము సైంటిస్ట్ ఉంటాం. దాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటాం. దానికి ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అంచేత అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఉప్పు కావాలి అన్నాం అనుకోండి, మీలో చాలా మంది ఠకామని తెచ్చిచ్చేస్తారు ఉప్పు. కానీ NaCl కావాలన్నాను అనుకోండి, ఇవ్వరు మీరు. మళ్ళా నేను చెప్పాలి NaCl అంటే ఏం కాదమ్మా ఉప్పే అని. ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, వాయువు ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది కదా. వాయువు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు వాయువు చేసే పనులు రెండు రకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఒకటి శాస్త్రజ్ఞులకి తెలిసినటువంటి పని, ఇంకోటి శాస్త్రజ్ఞులకి ఇంకా తెలిసింది అని నేను అనుకోను. బాన్ టు హీల్ అనేటటువంటి ఒక పుస్తకంలో రక్త ప్రసరణ హృదయము వల్ల జరుగుటలేదు అని అతను ప్రూవ్ చేశాడు. పుస్తకము బాన్ టు హీల్, అక్కడ పెద్ద రీసెర్చ్ వర్క్ జరుగుతుంది అమెరికాలో. పుస్తకం పేరు ఒకటే గుర్తుంది, అడ్రస్ కావాలంటే నేను తర్వాత పంపిస్తాను. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ రాసి తెలుసుకోవచ్చు. వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే రక్త ప్రసరణ హృదయం వల్ల జరగటం లేదు, హృదయం యొక్క పని వేరేదేదో ఉంది. రక్త ప్రసరణ ఎందుకు జరుగుతోంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్త నాళాలలో ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ కరెంట్స్ ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఈ కరెంట్స్ వాటిని పైకి కిందకి లాగుతున్నాయి అని చెప్పారు. సరే, అది ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే నేను మామూలుగా డాక్టర్స్ అర్థం చేసుకునేటటువంటి హృదయము, శాస్త్రజ్ఞులు అర్థం చేసుకునేటటువంటి హృదయము, ఋషులు చెప్పేటటువంటి హృదయానికి కొంచెం స్వల్పమైనటువంటి తేడా ఉంది. స్వల్పమైనటువంటి తేడా ఏంటి అంటే షట్చక్రాల గురించి తేడా ఉన్నట్టే. షట్చక్రాలను చూడటానికి డాక్టర్లు ప్రయత్నం చేసినా ఏ విధంగా కనిపించకపోయినా అవి ఉన్నాయో అంటే యోగశాస్త్ర ప్రకారం. అదేవిధంగా సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి హృదయం యొక్క పనిచేసే విధానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ ప్రక్రియ చాలా స్పష్టంగా వచ్చేస్తుంది. హృదయం యొక్క స్వరూపాన్ని కనుక మీరు చూస్తే అందులో నాలుగు అరలు ఉంటాయి హృదయంలో. ఈ నాలుగు అరల్ని సూక్ష్మ జగత్తులో కనుక మనం తీసుకెళ్లి ఆలోచించగలిగితే ఋషులు వాటికి నాలుగు పేర్లు పెట్టారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా ప్రత్యక్ చుకీ రూప ఇది ఉంది లలితా సహస్రనామంలో. కానీ దాని గురించి చెప్పింది ఇదన్నమాట, నాలుగు రకాలైనటువంటి వాక్కులు ఉంటాయి అని. మళ్ళా ఇక్కడ మీకు తెలియని భాషలో చెప్పానేమో, తెలిసిన భాషలో చెప్పదలుచుకుంటే ఎలా వస్తుంది అంటే, ఒకటి మీరు బయటికి మాట్లాడేటటువంటి వాక్కు, ఇది మనకందరికీ తెలుసు కదా. బయటికి మాట్లాడే ముందు మీరు ఏదో అనబోతున్నారు, ఆ మాటని మార్చేసి ఇంకో మాట అంటారు. ఏదో స్నేహితుడు రాబోతున్నాడు లోపలికి, మీరు ఆ స్నేహితుడి గురించి ఏదో చెప్పబోతున్నారు. గబుక్కున స్నేహితుడు అడుగు పడుతుంది ఇక్కడ, గబుక్కుని మీరు మాట మార్చేస్తారు, అనబోయే మాట మారిపోతుంది. కానీ ఆ మాట మనస్సులో నాలుగు చివరి వరకు వచ్చేసింది. ఈ అనుభూతి మనలో అందరికీ ఉండి ఉంటుంది. అంటే మాట ఉచ్చరింపబడింది, ఇంకా దానికి వాక్ స్వరూపము రాలేదు, కానీ ఏ క్షణంలో అయినా అది వాక్లోకి వచ్చేసి ఉండేది. వాడు వచ్చి ఆపేశాడు కనుక, కానీ దీన్ని మధ్యమ వాక్ అంటాం. అంటే ఉచ్చరింపబడటం మాత్రమే ఆలస్యము, మిగతాదంతా జరిగిపోయింది ప్రక్రియ. ఏ ప్రక్రియ? హృదయం నుంచి ఆజ్ఞాచక్రానికి వచ్చి అక్కడ బుధగ్రహంతో స్పర్శ కలిగి ఆలోచనలుగా మారి స్వరపేటిక వరకు రావడం జరిగిపోయింది, కానీ ఉచ్చరింపబడలేదు, అది మధ్యమ వాక్ అంటాం. దీనికంటే ముందు ఉన్నది పశ్యంతి వాక్. పశ్యంతి వాక్ ఎలా ఉంటుంది? చాలా సార్లు మనము ఒక స్నేహితుడి పేరు గుర్తురాదు మనకి. పేరు తెలీదా? తెలుసా స్నేహితుడి పేరు, లేకపోతే స్నేహితుడు ఎలా అవుతాడు? చాలా దగ్గర స్నేహితుడు కూడా, కానీ ఆ పేరు గుర్తురాదు, ఆ స్నేహితుడి పేరు గుర్తురాదు. చాలా అలసపడుతూ ఉంటాం, సడన్ గా గుర్తొస్తుంది మీకు. ఈ గుర్తు రావటము అనేది పశ్చంతి వాక్కు. అంతవరకు ఏది లేదో, ఉంది కానీ లేదో, అది మీకు తెలియటం అనేది చూడబడుట అనేది పశ్చంతి వాక్కు. వీటన్నిటికంటే అవతల అసలు మాట్లాడాలి అనే కోరిక కలగటము పరావాక్కు. ఈ నాలుగు స్థాయిల్లో ఉంటుంది. ఇది చాలా సాధనా శిబిరాల్లో నేను రిపీట్ చేస్తూ ఉంటా కావాలని. ఎందుకు నేను అది రిపీట్ చేస్తూ ఉంటాను అంటే, ఆ విధమైనటువంటి ఆలోచన తరంగాలు మీలో వస్తే తప్ప సాధనా జగత్తులో ఉచ్చ స్థాయికి మనము వెళ్ళలేము. దీన్ని కనుక ఇంకాస్త మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే, మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువ కూడా ఈ నాలుగు స్థాయిలలో ఉంటుంది. పర, పశ్యంతి, వైఖరి, మధ్యమ. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఏ ప్రకారం ఉంది ఇక్కడ మన కంటి ముందు ఎదురుకుండా ఉన్నటువంటి ఈ టేప్ రికార్డర్ని వైఖరి టేప్ రికార్డర్ అనొచ్చు, మన చేతిలోనే ఉన్నది. కానీ ఒక వ్యక్తికి మాత్రమే ఇది వైఖరి టేప్ రికార్డర్, మిగతా మనందరికీ కూడా ఇది మధ్యమ టేప్ రికార్డర్ అంటాం. ఎందుకంటే ఒక సుబ్బారావు గారే దాన్ని తన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసేయవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం అందరం దాన్ని చూస్తూ ఊరుకోవటమే, ఎందుకంటే మనం ఏం చేయలేము. కానీ అవసరం అయితే మనం దాన్ని పక్కన పెట్టవచ్చు. కదా, ఉచ్చరించవచ్చు కానీ ఉచ్చరించం, ఉపయోగించవచ్చు కానీ ఉపయోగించం, కానీ ఎదురుకుండా ఉండేది. ఒకడు సంతదారుడు, రెండో వాళ్ళందరూ కమ్యూనిస్టులు, వాడిది నాదే అనేవాళ్ళు, అంతే కదా. అంచెత్ ఎవరు లేరు కదా ఇక్కడ వచ్చే ప్రమాదం ఉన్నా పర్వాలేదు. అంచెత ఇదేమో వైఖరి వాక్కు, వైఖరి టేప్ రికార్డరు, మనందరికీ ఇది మధ్యమ టేప్ రికార్డరు. ఇది కాకుండా ఇక్కడ ఒక రకం టేప్ రికార్డర్ ఉంది, ఇక్కడ ఒక రకం టేప్ రికార్డర్ ఉంది. బజార్లోకి వెళ్తే చాలా రకాల టేప్ రికార్డర్లు ఉన్నాయి. ఇదివరకు టేప్ రికార్డర్లు కనుక మీరు చూసుంటే చిన్న చిన్న అందంగా టేప్ రికార్డర్స్ లో ఎంత పెద్ద పెద్ద టేప్స్ ఉండేవి మీరు చూసున్నారో లేదో, ఒకప్పుడు చిన్న చిన్న క్యాసెట్స్ లేవు. అప్పుడు ఓ 50 అడుగులు 70 అడుగుల పొడుగు టేప్ ఉండేది, దానిలో టేప్ చేసుకోవాల్సి వచ్చేది. అది పాతకాలపు టేప్ రికార్డర్. ఇప్పుడు ఊహించగలుగుతున్నారు మీరు దాని గురించి. రేపు రాబోయే టైం అప్పుడు ఒక ఉంగరంలోనే టేప్ రికార్డర్ పెట్టేసి వచ్చేస్తుంది, ఇంకా మీరేం చేయక్కలేదు. ఒకసారి ఉంగరాన్ని ఇలా అనుకోవటం ఇలా అనుకోవటం టేప్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టేప్ రికార్డర్ మనం చూడలేదు, కానీ అలాంటి టేప్ రికార్డర్ ఉంది అంటే ఊహించగలం కదా. అంతేత భూత భవిష్య వర్తమానాల కాలంలో అటువంటి టేప్ రికార్డర్లు ఉంటాయి అనే ఊహ చూడగలగటము అన్నది పశ్చంతి వాక్కు. ఇదంతా కాకుండా ఒక వ్యక్తి ఏదైనా చెప్తే దాన్ని రికార్డు చేసుకోవచ్చు అనేటటువంటి పరికరము మాత్రమే అది పరావాక్కు. అంతేత రికార్డు చేయాలి అనే కోరికతో తయారు చేయబడే యంత్రాలు అనేక ఉంటాయి, కానీ వీటన్నిటి వెనకాతలా ఉన్నటువంటి మూల ప్రకృతి మూలము ఒకటే. ఏంటది? రికార్డు చేయాలి అనేటటువంటి కోరిక. ఇది దాని యొక్క పరా. అంచేత పరాస్థితిలో అన్ని ఒకటే అయిపోతాయి, ఏదైనా ఒకటే అవుతుంది, రెండోది ఉండదు అక్కడ పరాస్థితిలో. ఇంకా కిందకు వచ్చేసరికల్లా దిగుతూ ఉంటుంది. ఇక్కడ బుధగ్రహం యొక్క లక్షణాన్ని మీరు ఉపయోగించుకోండి. బుధగ్రహం యొక్క రంగుని కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బుధగ్రహానికి రెండు రకాలైనటువంటి రంగులు చెప్పబడి ఉన్నాయి. ఈ రెండు రంగుల్లో మీరు ఏ రంగునైనా ఉపయోగించుకోవచ్చు. సాధన చేసేవాళ్ళు, స్వరాన్ని ఎక్కువగా పెంచుకోదలిచిన వాళ్ళు, బాగా పాడదలిచిన వాళ్ళు, అంటే యుగ సంగీతజ్ఞులు అవ్వాలన్న వాళ్ళు ఈ సాధన చేసుకోవచ్చు. ఏంటి అంటే అది మీరు పొద్దున్నే మళ్ళా ప్రతిదానికి సూర్యోదయానికి 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత ఆ కండిషన్ ఎప్పుడు ఉంటుంది, కానీ ఇది మంగళవారం నాడు కాకుండా బుధవారం నాడు చేయాలి. ఇది పిల్లల మీద కూడా మీరు ప్రయోగం చేసుకోవచ్చు. కాపర్ సల్ఫేట్ రంగు అన్నాను అనుకోండి, కొంచెం అర్థం అవుతుందా మీకు? ఇచ్చాయంటే కాపర్ సల్ఫేట్ రంగుని ఇంకో రకంగా నేను చెప్పలేను. ఇచ్చారంటే గులాబీ రంగు అన్నాను అనుకోండి, అది గులాబీ రంగు కాదు, అది గులాబీ. అంత గొడవ ఎందుకు? మీ ఇళ్లలో ఎవరిలో సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఈసారి వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక కుప్పడు కాపర్ సల్ఫేట్ తెమ్మనండి. నీలి ఆకుపచ్చ, అదే గ్రీన్ మిక్స్డ్ బ్లూ కావాలి. మీకు అర్థమైపోయింది కదా? అర్థమైన వాళ్ళు పక్క వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు కాదు, నేను మాట్లాడుతూ ఆపేశాగా. అంచేత ఆ కాపర్ సల్ఫేట్ రంగులో ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది. అనేక నయము కానటువంటి రోగాలని అది నయం చేస్తుంది. రాబోయే 3-4 సంవత్సరాలలో మరి డాక్టర్స్ కి దాని గురించి అప్పుడే తెలిసి ఉండొచ్చేమో, విన్నారా సార్? ఈ కాపర్ సల్ఫేట్ కలర్ లో అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి ఉంది. రాబోయే యుగంలో ఇన్క్యూరబుల్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా ఈ కాపర్ సల్ఫేట్ రంగు ఉన్నటువంటి గదుల్లో పెట్టవచ్చునేమో అని ఒక ఆర్టికల్ చదివాను నేను. అంటే ఈ రంగుని అలా ఉపయోగించుకుంటాం అనమాట. ఏం చేస్తారు మీరు? కాపర్ సల్ఫేట్ రంగుని మీరు ఊహించుకోగలిగితే చాలా మంచిది. మీరు ఊహించుకోగలిగితే రంగుని చూడకుండా, అంటే ఆ రంగు కిరణాలు డైరెక్ట్ గా ప్రసరింపజేయకుండా మీ ఊహలో దాన్ని ప్రసరింపజేయగలిగితే, ఏ వ్యక్తి స్వరాన్ని మీరు తిరిగి రప్పించాలని కోరుకుంటున్నారో, ఏ వ్యక్తికి మళ్ళా తిరిగి మాట్లాడాలి లేకపోతే నేను మాట్లాడగలిగే శక్తి అభివృద్ధి అవ్వాలి అనుకుంటున్నాడో, ఆ వ్యక్తికి ఎదురుకుండా కూర్చుని ఆజ్ఞాచక్రము నుంచి స్వరపేటిక మీదకి తరంగాలు పంపిస్తే చాలు. ఇచ్చంటే మొత్తం ప్రోసెస్ అంతే కదా. ఏమని చెప్పాను నేను? హృదయం నుంచి ఆజ్ఞాచక్రములో ముద్రపడి బుధగ్రహ ప్రభావం వల్ల ముద్ర ఆలోచనలుగా మారి స్వరపేటిక వద్ద వాక్ రూపంలో వస్తున్నాయి. అంచేత ఏం చేయాలి? మీరు ఎదురుకుండా కూర్చోండి, ఆ వ్యక్తికి ఎదురుకుండా. బెస్ట్ టైం 5 నిమిషాలు తక్కువ సూర్యోదయం టు 5 నిమిషాలు యాఫ్టర్ సూర్యోదయం. సూర్యోదయం టైం వేరియబుల్ లేదు, కానీ చాలా జాగ్రత్తగా మీరు దాన్ని చెక్ చేసుకోవాలి. ఆ 10 నిమిషాల కాలంలో తప్ప మిగతా కాలంలో ఇది వర్క్ చేయదు, ఇంపాసిబుల్. ఎదురుకుండా, వ్యక్తికి ఎదురుకుండా కూర్చొని ఆ వ్యక్తి స్వరపేటిక మీదకి మీ ఆజ్ఞాచక్రం నుంచి కాపర్ సల్ఫేట్ రంగు ప్రసరింపజేయండి. చాలు, మిగతాది అదే జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, బుధగ్రహం చూసుకుంటుంది. అసలేండి కదా సాధన, ఇది చేయాల్సింది. ఇద్దరు ముగ్గురికి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ వాళ్ళకి అసలు అర్థమైందంటే నేను ముందుకు వెళ్ళిపోతా, సరేనా? బుధవారం రోజు సూర్యోదయానికి 5 నిమిషాల ముందు నుంచి 5 నిమిషాల ఆఫ్టర్ వరకు. ఈ మధ్యన ఇంక తర్వాత చేస్తే రిజల్ట్ రాదు, మళ్ళా బుధవారం వరకు ఆగాల్సిందే. మీరు కాపర్ సల్ఫేట్ లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ గ్రీన్ ఉన్నాయి, కానీ ఆ షేడే కావాలి మనకి, అది గుర్తుంచుకోండి. ఇంకో షేడ్ పనికిరాదు, ఇంకో షేడ్ ఉపయోగిస్తే రిజల్ట్ రాదు, ఇది కండిషన్స్. కానీ కాపర్ సల్ఫేట్ కలర్ తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదు. ఒకవేళ మీరు బాగా కష్టపడితే నేను ఇంకో సింపుల్ మెథడ్ చెప్తాను. నేను కాపర్ సల్ఫేట్ నీళ్ళలో కలిపేసి సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఈ స్వరపేటిక దానికి ఎదురుకుండా వచ్చేటట్టు చూడండి. డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు, పెద్ద కష్టమేం కాదు. కానీ మీ అంతటి మీరు ఆ రంగు ఆలోచించి పంపించగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ ఎప్పుడు వైఖరి వైఖరియే, పశ్యంతి పశ్యంతియే, ఆ తేడా ఎప్పుడు వస్తుంది చూసుకోండి మీరు, సరేనా? నెక్స్ట్ గ్రహానికి వెళ్దాం. ఈ నెక్స్ట్ గ్రహానికి వెళ్లే లోపల ఈ బుధగ్రహం యొక్క ఇందాక కుజుడు యొక్క ఋషి పేరు తెలుసుకున్నాం కదా అగస్త్యుడు అని, ఇప్పుడు బుధగ్రహం యొక్క ఋషి పేరు తెలుసుకోండి, నారదుడు. నారదుడు అంచేత నారదీయ అంశతో ఉన్నటువంటి గురువుల్ని ఎవరినైనా కూడా మీరు పట్టుకోగలిగితే ఈ స్వరపేటికనే విధంగా